నేను అర్థమవుతుంది సార్. కొంతమంది పెద్దలు ఏమని చెప్తారంటే, భగవదనుభవం పొందటం కోసం శరణాగతే గతి అని. ఇంకా శరణాగతి అంటే నీ సంకల్పమే నెరవేరగాక అనే మనస్తత్వం మనకున్నప్పుడు, ఈశ్వరుడు యొక్క సంకల్పాన్ని మనం గౌరవించగలిగితే మనకి శరణాగతి కుదురుతుంది. పనికినది జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. రమణస్వామి రెండు మార్గాలు చెప్పారు దానికి, నిజానేళ్ళ నుంచి విడుదల పొందటం. ఒకటి విచారణ మార్గం, రెండు శరణాగతి మార్గం. ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తితో ఏమన్నాడంటే, నా లోపల నిజానేని ఉన్నప్పుడు నేను నీకు దాసుండి, నాకు నువ్వు యజమాని. నా లోపల నిజానేని లేనప్పుడు నువ్వే నేను, నేనే నువ్వు అన్నాడు. ఎప్పుడైతే నిజానేని నశించిందో, దేహగతమే నేను నశించిందో, అప్పుడు లోపల ఉన్న బంగారం తెలుస్తుంది. మన హృదయంలో ఉన్నటువంటి బంగారం మనకు తెలుస్తుంది. మన హృదయంలో ఉన్న చైతన్యమే ఆనందం, చైతన్యమే శాంతి, చైతన్యమే చావులేని వస్తువు, ఆ చైతన్యమే అమృతం, చైతన్యమే వైకుంఠం, చైతన్యమే హృదయంలో ఉన్న బంగారం. మనకు బయట ఉన్న బంగారం మీరు తెలుస్తాం, లోపల ఉన్న బంగారం మీరు తెలియటుండదు మనకి. కారణం ఏంటంటే, ఈ నిజాన్ని తెలియకుండా చేస్తాం. అంటే మానవుడు సాధన ఎక్కడ గురి పెట్టారంటే, ఆ నిజాంగుల నుంచి విడుదల పొందటానికి భక్తి మార్గం కానీ, అన్ని మార్గాలు మంచియే, భక్తి మార్గం కానీ, కర్మ మార్గం కానీ, ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం, ఏ మార్గమైనా నిజానేంద్రుల్లోంచి విడుదల పొందటం ప్రధానం. నిజానేంద్రుల్లోంచి విడుదల పొందకపోతే మనకు స్వరూప జ్ఞానం కలగదు. నిన్న మనం ప్రమాణం చెప్పుకున్నాం, మీరు స్తోత్రాలు చదవండి, ధ్యానాలు చేయండి, జపాలు చేయండి, యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా అసలు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనస్సు బయటికి వెళకుండా లోపలికి వెళుతుంది. అది బాగా గ్రహించవలసిన విషయం. మనస్సు బాహ్యముఖానికి వెళుతుందా అంతర్ముఖానికి వెళుతుంది? అంటే మనస్సు బాహ్యముఖానికి వెళితే అహంభావన అవుతుంది, మనస్సుకి అంతర్దృష్టి కలిగితే ఆత్మజ్ఞానం కలుగుతుంది. బయటికి వెళితే అహంభావన, లోపలికి వెళితే ఆత్మజ్ఞానం. బయటికి వెళితే అజ్ఞానం, మనస్సు లోపలికి వెళితే దానికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. శరీరం మరణించిన మరణుడైన వస్తువు ఒకటి హృదయంలో ఉంది, ఆ స్థితిని పొందాలి. దానికి సంబంధించిన ప్రాముఖ్యత కానీ, దాని విలువ కానీ మన మెదడుకు అందటం లేదు, మనకు తెలియటం లేదు. అయితే శరీరం ఉండగా ఎవరైతే ఆత్మజ్ఞాన సముపార్జనకి కృషి చేసి ఆత్మానుభవం, బ్రహ్మానుభవం, అమృతానుభవం ఎవరైతే పొందారో, వాళ్ళు మరణించే టైం వచ్చేప్పటికి పశ్చాత్తాపడక్కర్లేదు. మనం మరణించే టైం వచ్చే లోపల కనుక మనకు ఆత్మజ్ఞానం పొందకపోతే పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడాలి. అమృతానుభవం మనకు కలిగితే శరీరం మరణించాక రాకపోకలతో పనలేదు. శరీరం శవం అవ్వకముందే ఆత్మవిద్యను సముపార్జన చేస్తే మళ్ళీ మనం పశ్చాత్తాపడవలసిన అవసరం లేదు. మరణం దగ్గరికి వచ్చిన తర్వాత కంగారు పట్టడం కంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చేసి ఆత్మజ్ఞాన సముపార్జనకు కృషి చేయాలి. అయితే ఆత్మజ్ఞాన సముపార్జన కృషి చేయాలంటే దాని విలువ తెలియాలి, దాని ప్రాముఖ్యత తెలియాలి. శరణాగతి అన్న మనవి దగ్గర అంటే, శరణాగతి వల్ల నీకు మైండ్ కంట్రోల్ వస్తుంది. మైండ్ కంట్రోల్ అవసరం, బాడీకి కంఫర్ట్ అవసరం. శరణాగతి వల్ల స్లోగా మైండ్కి అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి లేకుండా ఆత్మానుభవం కలగదు, అమృతానుభవం కలగదు. మనస్సును ఎప్పుడైతే మనం నియమించుకుంటున్నామో అది శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది. మన శారీరక ఆరోగ్యానికి కూడా మనస్సు సహకరించాలి. మనో నిగ్రహం శారీరక ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది, నిజంగా శరణాగతి వల్ల కూడా నీకు మనోనిగ్రహం సాధ్యం. పూజ, జపము, ధ్యానము వీటి వల్ల నీకు ఏ విధంగా అయితే మనోనిగ్రహం సాధ్యమవుతుందో, అలాగే శరణాగతి వల్ల కూడా నీకు మనోనిగ్రహం సాధ్యమవుతుంది. మీరు శ్రద్ధగా చైతన్యం గురించి, బ్రాహ్మ్యస్థితిని గురించి మీరు శ్రద్ధగా శ్రవణం చేస్తుంటే, మీరు దాని విలువ కనుక లోపల ఉన్న వస్తువు కనుక మీకు తెలుస్తుంటే, లోపల ఉన్న వస్తువు ఆ సద్వస్తువు సంబంధించినటువంటి దాని విలువ, దాని ప్రాముఖ్యత మీకు తెలుస్తుంటే, స్లోగా స్టడీగా నెమ్మదిగా మీ మనస్సు అణిగిపోతుంది. మనస్సు ఎప్పుడైతే నశించిందో, మనస్సు ఎప్పుడైతే అణిగిపోయిందో, రామకృష్ణుడు చెప్పేవాడు, నేను మీతో ఎలా మాట్లాడుతున్నావో, నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావో, అలాగే భగవంతుడితో కూడా మాట్లాడవచ్చు. నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో, మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారో, అలాగే ఈశ్వరుడితో కూడా మాట్లాడవచ్చు. మనస్సు అణిగిపోతే, మనస్సు పరచబడితే, అంటే శరణాగతి మార్గం అంటే మనం భక్తి మార్గం అని కూడా చెప్పవచ్చు. విద్యాలయం బయటకు వచ్చి అది కాలి బూడిద అయ్యే వరకు మన భక్తి మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఏదో మార్గాన్ని మనం ఆలంబనంగా తీసుకుని కృషి చేయాలి. విద్యాలయం నశించే వరకు దాన్ని నమ్మటానికి వీలు. మనకు అనేక తలంపులు వస్తున్నాయి. అందులో మొదటి తలంపుని అహంభావన అని పిలుస్తారు. ఆ మొదటి తలంపుకి ఇతర తలంపులు వస్తాయి. ఆ మొదటి తలంపుని ఇతర తలంపుల్ని కలిపి మనస్సు అని పిలుస్తాం మనం. ఆ మొదటి తలంపు అణిగినప్పుడు ఇతర తలంపులు కూడా అణిగిపోతాయి. ఆ మొదటి తలంపే అహంభావన, అదే వ్యక్తి భావన. కేవలం ఏదో నమస్కారం పెట్టడమే శరణాగతి కాదు. శరణాగతి అంటే, నిజమైన శరణాగతి అంటే హృదయస్థానం అందు అహం కరగాలి. ఏ హృదయంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడో, నివాసంగా ఉన్నాడో, ఎక్కడ ఏ హృదయంలో ఈశ్వరుడు ఉండి ఈ శరీరం అనే బొమ్మల్ని, ఈ శరీరాలనే షాడోస్ నడుపుతున్నాడో, యంత్రాల శరీరాలనే యంత్రాలను ఎలా నడుపుతున్నాడు, ఏ హృదయంలో ఉండి నడుపుతున్నాడో ఈశ్వరుడు, అక్కడ ఆ స్థానం అందు, హృదయస్థానం అందు ఈ అహంభావన కరగాలి. మనస్సు హృదయంలో కనుక నిలబడి ఉంటే, భగవాన్ చెప్తారు దానికే, నీ మనస్సును హృదయంలో నిలబెట్టి ఉంచగలిగితే అదే భక్తి, అదే జ్ఞానం, అదే ధ్యానం, అదే కర్మ. అంటే మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, మీరు మంచి పనులు చేయండి. మంచి పనులు చేయటం వల్ల ఏమిటంటే, మంచి పనులు చేయగా చేయగా మనస్సు అణుగుతూ ఉంటుంది. మంచి పనుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మంచి పనులు చేయగా చేయగా మనస్సు అణుగుతుంది. మనస్సు అణగటం వల్ల హృదయంలో ఉన్న బంగారం దానికి అందుతుంది. నిష్కామకర్మ చేయమని మీరు మంచి పనులు చేయండి చెప్పడానికి కారణం కూడా మనస్సు పలచపట్టడానికి. మంచి చేసేవాడికి, మంచి చూసేవాడికి, మంచి వినేవాడికి వాడికి ఏమవుతుందంటే మనస్సు అణగుతుంది. అది మంచి యొక్క ప్రయోజనం. హృదయస్థానం ముందు, హృదయస్థానం ముందు మనస్సు నిలబెట్టి కనుక ఉంచితే అది నెమ్మదిగా కరిగిపోతుంది, అణిగిపోతుంది. అంటే ఒకటి విషయ చింతన, రెండు ఆత్మచింతన. మనకు ఆత్మచింతన రాకపోతే, దైవ చింతన రాకపోతే మనస్సు విషయాలను చింతిస్తూ ఉంటుంది. విషయాలు చింతించుకొని మనస్సుకు నేత పెరుగుతూ ఉంటుంది. అంటే అహంభావన ఎలా నశిస్తుంది అంటే, నువ్వు ఆత్మని ధ్యానించటం వల్ల, అది ఈశ్వరుని ధ్యానించటం వల్ల, ఈశ్వరుని నిరంతరము స్మరించటం వల్ల ఈ వ్యక్తి భావన ఇంజివిజ్యువల్ అయి నశిస్తుంది. అలా కాకుండా విషయాన్ని చింతిస్తూ ఉంటే ఆ నిజ్యానే బలపడదు. ఆ నిజ్యానేననే కొంతమంది దొంగనేను అంటారు. అంటే నిజమైనని యూనిఫార్మ్గా ఉంటుంది, దొంగనేనికి అప్స్ డౌన్స్ ఉంటాయి. నిజమైనని శరీరం లేకుండా ఉండగలదు, లోకం లేకుండా ఉండగలదు. నిజ్యాలేని శరీరం లేకుండా, లోకం లేకుండా ఉండలేదు. అంటే అజ్ఞానం ఎక్కడ ఉందంటే మనస్సులోనే ఉంది, అవిద్య ఎక్కడ ఉందంటే మనస్సులోనే ఉంది. ఆ మనస్సును హృదయస్థానం ముందు నువ్వు నిలబెట్టి ఉంచాలి. అందులో హృదయస్థానంలో కనుక నువ్వు స్టడీగా ఉంచగలిగితే, మైండ్ ఉంచగలిగితే అందులో లేనం అయిపోతుంది, అక్కడ కరిగిపోతుంది. అజ్ఞానంలోంచి విడుదలవ్వాలంటే, మన అవిద్యలోంచి విడుదలవ్వాలంటే, ఈ నిజాంధంలోంచి, ఫాల్స్ ఐలోంచి విడుదల పొందాలి. అంటే ఆ మనిషిలో ఆ వ్యక్తిలో అహంభావన ఉందా లేదా అది ఒకటే చూస్తాడు. అహంభావన లేదంటే మోక్షం ఇస్తాడు, అహంభావన ఉందంటే పునర్జన్మ. అయితే ఆ పునర్జన్మ మటుకి వాడి కర్మానుసారంగా ఉంటుంది. అహంభావన లేనప్పుడు, ఆ వ్యక్తి భావన అక్కడ లేనప్పుడు, మనిషిలో దేహాభిమానం లేనప్పుడు, దేహబుద్ధి లేనప్పుడు, శవబుద్ధి లేనప్పుడు ఆయన శాల్వేషన్ లిబరేషన్ ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. లోపల అహంభావన పెట్టుకుని, లోపల అజ్ఞానం పెట్టుకుని, లోపల అవిద్య పెట్టుకుని మంచి పనులు చేసినా అంత మాత్రం చేత నీకు మోక్షం రాదు. అంటే జనరల్ గా ఈ అహంభావన యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా మనం చూసుకోవాలి. అది ఏ రోజు కాదు ఇంటర్ఫియర్ అవడానికి చూస్తుంది. అది ఇంటర్ఫియర్ అవ్వకుండా కనుక మనం చూస్తే అది నిజంగా పరచబడిపోతుంది, అది స్లోగా నశించడం ప్రారంభమవుతుంది. భాష చేష్టలను బట్టి భగవంతుడు మోసపోయేటంత అమాయకుడేం కాదు. మనకంటే వివేకవంతుడే, మనం మనకంటే తెలివి గలవాడు, సర్వజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. అంటే అది నీకు ఆ శవభావం, దేహాభిమానం నశించినప్పుడు, దేహబుద్ధి నశించినప్పుడు నీకు మోక్షం ఇస్తాడు. కానీ దేహబుద్ధి పెట్టుకుని బాహ్యాన్ని ఏదైనా నమస్కారాలు చేసినా, దేహబుద్ధి విడిచిపెట్టకుండా, దేహబుద్ధిని నువ్వు త్యాగం చేయకుండా, దేహబుద్ధిని నువ్వు భరం చేయకుండా, దాన్ని కాల్చి బూడి చేయకుండా, దేహబుద్ధిని బాహ్యంగా ఏదైనా కొన్ని కొన్ని ఘనకార్యాలు చేసినా అంతమాత్రం చేత నీకు మోక్షాన్ని ఇవ్వడు. అయితే మంచి పనులు ఎందుకు చేయమన్నారని చెప్పి పని చేసినంత మాత్రం చేస్తే మనకి మోక్షం రాదు. మంచి పని చేయటం, మంచి పని చేయటం వల్ల ఏమవుతుందంటే మనసు పలచబడుతుంది. అంటే భగవంతుడి వైపుకి మనసుకు దారి కనిపిస్తుంది. అయితే నువ్వు పని ఏదైనా పని చేసినప్పుడు ఆ పనిని కాదు, ఆ పని ఏ ఉద్దేశంతో చేసావు, ఏ తలంపు చూడు ఆ పని చేసావు, ఆ తలంపును చూస్తే నీకు మార్కులు ఇస్తాడు. కానీ బాహ్యంగా చేసిన పనిని బట్టి నీకు ఇవ్వడు. నీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్, నీకు స్పిరిచువల్ స్టేటస్ ఎప్పుడు ఇస్తాడంటే, బాహ్యంగా నువ్వు ఏదైనా బిల్డింగ్ కట్టించవచ్చు మంచిదే, అది ఎందుకు కట్టించావు, దేని గురించి కట్టించావు, తలంపు చూస్తాడు ఈశ్వరుడు. నీకు ఆ తలంపును బట్టి మార్కులు వేస్తాడు. కానీ బాహ్యమైన క్యాస్ట్లను బట్టి నీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ దాని మీద ఆధారపడి ఉండదు, తలంపు ముఖ్యం. అయితే భగవంతుడు ఈ బాహ్యమైన ప్రక్రియల వల్ల, బాహ్యమైన చేష్టల వల్ల మోసపోవడం ఈశ్వరుడు. నీ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, నీ మైండ్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఆత్మానుభవం సంపాదించడానికి, అమృతానుభవం సంపాదించుకోవడానికి మన మనస్సుని, మన శరీరాన్ని కంట్రోల్లో నీ జాగ్రత్తగా దాన్ని నియమించుకోవాలి. మనకు ఒక రెండు తెలుస్తున్నాయి, దేహం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది. వీటి ప్రయోజనం ఏమిటంటే, భగవంతుడు ఒక్కడే నిజం, చైతన్యము ఒక్కటే నిజం, అది ఒకటే నిజం. ఆ నిజాన్ని తెలుసుకోవడానికి నీ దేహాన్ని మనస్సుని నియమించుకుని వాటిని ఆ అనుభవం, అమృత అనుభవం పొందడానికి దేహాన్ని మనస్సుని ఉపయోగించుకుంటాను. జాగ్రత్తగా ఆలోచించండి, తగు మాత్రంగా తినండి. ఆలోచించినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, అజాగ్రత్తగా ఆలోచించద్దు. అజాగ్రత్తగా ఆలోచిస్తే మరణం వచ్చే రోజున బాధపడాలి మీరు. జాగ్రత్తగా ఆలోచించండి, తినేటప్పుడు తగు మాత్రంగా తినండి. ఈ రెండు సూత్రాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. లోపల హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఉన్నా మనకి తెలియటం లేదు, అది మనకు అనుభవం లేదు. ఉన్నమాట నిజమే, కానీ మనకు అనుభవం లేదు. అనుభవం అయితేనే కాదు మనకు సొమ్ము కాదు. ఉన్నాడు కానీ మనకు అది అనుభవంలోకి అందటం లేదు. అనుభవంలోకి అందటానికే ఈ జపము, ధ్యానము, పూజ ఇవన్నీ. ఎందుకంటే అవి ఉన్న వస్తువు మనకు అనుభవంలోకి రావటానికి. అంచేత ఉన్నది భగవంతుడే నిజం, సత్యమే నిజం. గాడ్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ గాడ్. ఆయన ఒక్కడే నిజం. ఆ నిజాన్ని తెలుసుకోవడం కోసం నీ శరీరాన్ని, మనస్సును ఉపయోగించుకో. శరీరాన్ని, మనస్సును నువ్వు ఉపయోగించుకుంటే, ఎంతవరకు ఉపయోగించుకుంటే అంతవరకే నీటి యొక్క ఉపయోగం. కానీ లేదా అంతకంటే దీనికి ప్రతి శరీరానికి, మనస్సుకి ఏమి ప్రయోజనం లేదు. అంటే నువ్వు లోకంలో ఏదైనా ఒక మంచి పనులు చేసిన ఈ శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలను ఉపయోగించి లోకం, లోక కళ్యాణం కోసం ఏదైనా మంచి పనులు చేసినా, నీ గురి మటుకి ఆ మిథ్యాన్ని నేను తగ్గేలాగా, మిథ్యాన్ని నేను రిడ్యూస్ అవటానికి, ఆ మిథ్యాన్ని నుంచి విడుదల పొందటానికి నీ గురి అయ్యి ఉండాలి. నీ గురి పెట్టుకోవాలి అక్కడ. బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజురీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. కొంతమంది చిన్న మాట అంటే పడలేరు, వాళ్ళకి ఆత్మజ్ఞానం కావాలంటారు. చిన్న బాధ వచ్చిందనుకోండి తట్టుకోలేరు, సంసారంలో వచ్చే కష్టకాలు కూడా తట్టుకోలేరు. వాళ్ళకి అమృత అనుభవం కలగాలి, ఆత్మానుభవం కలగాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక ఇన్సల్ట్ కూడా మీరు భరించలేరు. ఇంటికాడి చిన్న చిన్న సమస్యలు వస్తే ఆ సమస్యను కూడా మీరు భరించలేరు. అర్జునుడు మాకు అమృతానుభవం ఎలా కలుగుతుంది? కలగనే కలగదు. అంటే మీకు ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. స్తోత్రం చేసినా విమర్శించిన మీ మనసు బ్యాలెన్స్డ్గా ఉంటారు. అలా బ్యాలెన్స్డ్గా ఉండదనుకోండి, మీకు అహంభావం పెరుగుతూ ఉంటుంది మీకు తెలియకుండా. ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే లోపల మన హృదయంలో ఉన్న శాంతి, మన హృదయంలో ఉన్న ఆనందం అది మన చేతికి అందాలంటే ఈ రెండింటిని స్వాధీనంగా పెట్టుకుని, ఈ శరీరాన్ని మనస్సుని ఇంద్రియాలని స్వాధీనంగా పెట్టుకుని అమృతానుభవం పొందటం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే నీ హృదయంలో ఉన్నది నీకు అందుతుంది. మొట్టమొదటిలో నీకు శరణాగతి, పూర్ణ శరణాగతి నీకు సాధ్యం కాకపోవచ్చు. పూర్ణ శరణాగతి సాధ్యం కాలేదని శరణాగతి భావన విడిచిపెట్టకునుకు పాక్షికంగానే శరణాగతి పొందటానికి ప్రయత్నించింది. మొట్టమొదటిలో పాక్షికమైన శరణాగతి నువ్వు అలా ప్రాక్టీస్ చేయగా చేయగా పూర్ణ శరణాగతి నీకు లభిస్తుంది. ఆ పూర్ణ శరణాగతి నీకు లభించిన తర్వాత కర్తృత్వ భావం నాశిస్తుంది. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. పూర్ణ శరణాగతి వల్ల వచ్చే రిజల్ట్ ఏమిటంటే నీలోనటువంటి కర్తృత్వ భావం నశిస్తుంది. అంటే నేను అనే భావన నశిస్తుంది, నేను అనే తలంపు నశిస్తుంది. అసలు దుఃఖ కారణం బయట లేనే లేదు. దుఃఖ కారణం ఎక్కడుందంటే లోపలే ఉంది. ఈ సంసారంలో కూడా దుఃఖానికి కారణం ఉన్నట్టుగా నీకు అనిపించవచ్చు, అందులో కూడా లేదు. ఇంట్లో లేదు దుఃఖ కారణం, బయట లేదు. అసలు దుఃఖ కారణం బయట లేనే లేదు. దుఃఖ కారణం ఎక్కడుందంటే లోపలే ఉంది. అది ఎలా ఉందంటే కర్తృత్వ భావంలో. ఈ శరణాగతి పొందటం వల్ల ఏ కారణం వల్ల నీకు దుఃఖం వస్తుందో ఆ కారణం నశిస్తుంది. కర్తృత్వ భావన ఎక్కువ ఉన్నవాడి ఇతరులను అడిగి తెలుసుకోవాలని బుద్ధి కూడా వాడుకు ఉండదు. కృష్ణుడు చెప్తాడు, జ్ఞానిని ఆశ్రయించి, జ్ఞానిని సమీపించి, వినయం జ్ఞాని దగ్గర వినయంగా ఉండి తెలుసుకోవాలనుకో, వెటకారం కోసం హేళన కోసం కాకుండా తెలుసుకోవాలనే బుద్ధితో వాటిని సమీపించి ఎప్పుడు అడగాలి, ఎక్కడ అడగాలి, ఎలా అడగాలి అనే పరిస్థితిని అర్థం చేసుకుని జ్ఞానిని సమీపించి జ్ఞాని అడిగి నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించు అర్జున అని చెప్తాడు. ఎవరైనా ట్రైన్కి వెళ్ళటానికి తొందర తొందరగా బయలుదేరి వెళుతున్నారనుకోండి, అప్పుడు వాళ్ళని విద్య గురించి అడిగితే వాళ్ళేం చెప్తారు? ఆ సందర్భం కూడా మీరు గ్రహించాలి. ఆ సందర్భం కూడా ఎప్పుడు అడగాలి, ఎక్కడ అడగాలి, వారిని సమీపించి వారికి సేవ చేసి వారి అనుగ్రహానికి పాత్రులై నువ్వు ఆత్మజ్ఞానాన్ని ఆత్మవిద్యను సంపాదించు. దుఃఖ కారణం ఎప్పుడైతే నశించిందో ఇంకా దుఃఖం కూడా ఉండదు. రోగ కారణం నశించినప్పుడు రోగం అది, అంటే పునర్జన్మ హేతువులు నశించినప్పుడు పునర్జన్మ రాదు. అందరికీ మోక్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, పునర్జన్మ అంటే అందరికీ ఇష్టం. ఏకాంతవాసాన్ని కూడా మనిషి ఆశ్రయించాలి. మీరు ప్రతిరోజు గంటసేపైనా ఏకాంతంగా ఉండాలి. ఏకాంతంగా ఉండి మనలో ఏముంది లోపల చూసుకోగలగాలి. పునర్జన్మ హేతువులు ఏమున్నాయో మనం చూసుకోవాలి. ఎవరికీ మోక్షం అక్కర్లేదు. పునర్జన్మ మంచి జన్మ రావాలి, మంచి జన్మ రావాలి. అంటే దీనికి కారణం ఏంటంటే మనకి దేహాభిమానం అంత బలంగా ఉంది. అంటే మన అందరికీ దేహం ఉంటే ఉంటాం, దేహం లేకపోతే మనం ఉండమనే ఒక అనుమానం ఉంది, భయం ఉంది మనకు. పునర్జన్మ వస్తే దేహం వస్తుంది, దేహం వస్తే మనం ఉండొచ్చు, దేహం లేకపోతే ఉండటం లేదు, అసలు ఉండదేమో, అసలు ఉండకుండా పోతామేమో, మన ఎగ్జిస్టెన్సే పోతుందేమని అని భయపడి అందరూ పునర్జన్మను కోరుకుంటారు, మంచి జన్మను కోరుకుంటారు, మంచి లోకాలు కోరుకుంటారు. కానీ భగవంతుని మోక్షాన్ని, ఆ స్వర్గరాజ్యం ఇమ్మని మటుకు ఎవరు అడగరు. ఎందుచేతంటే దాని ప్రాముఖ్యత తెలియదు. దేహం లేకపోతే ఉండలేమనే భయం వల్లే పునర్జన్మ కోరుకుంటారు. దైనందిన జీవితంలో మన సాధన పూజ గదికి పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి, దేహబుద్ధిని తగ్గించుకుంటూ రావాలి. అంటే మీ క్షేమం కోరేవాడు కూడా మిమ్మల్ని ఏదైనా అంటే మీరు భరించలేరు. మీ క్షేమం కోరేవాళ్ళు కూడా మిమ్మల్ని ఏదైనా భరించలేనప్పుడు మీ ఆత్మవిద్య ఎలా కలుగుతుంది? అంటే మీకు తోకం లేదని అర్థం. అంటే సరైన తోకం కనుక లేకపోతే, ఆ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కనుక లేకపోతే మీకు హృదయాభిముఖంగా మనస్సు ప్రయాణం చేయదు. ఇప్పుడు శరణాగతి చెందిన వాడు తన కొరకంటూ ఈశ్వరుని ఏం ప్రార్థించడు, అది శరణాగతి వాడు లక్ష్యం. మనకి ఈశ్వరుడి చేతిలో పని మెత్తుకుని ఉంటాడు. శరణాగతి పొందినవాడు ఎలా ఉంటాడంటే, ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో అలాగే శరణాగతి పొందినవాడు కూడా ఈశ్వరుడి చేతిలో పని మెత్తుకుంటూ ఉంటాడు. కొంతమంది అంటూ ఉంటారు, మేము చాలా కాలానికి భక్తి మార్గంలో ఉన్నామండి, జ్ఞాన మార్గంలో ఉన్నాం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, భగవంతుడి మాట ఏమి చేయటం లేదని. అలా ఏమీ చేయటం లేదని చెప్పేదెవరు? మిథ్యా నేను. ఏమీ చెప్పడం లేదు, ఏమీ చేయటం లేదని చెప్పేదెవరు? మిథ్యా నేను. అంటే నువ్వు శరణ మిథ్యా నేను శరణాగతి చేయలేదని అర్థం. మిథ్యా నేను ఈశ్వరుడికి సరెండర్ చేయలేదని అర్థం. అంటే మనం అందరం ఏం చేస్తామంటే, మనం చెప్పినట్టు భగవంతుడు వినాలనుకుంటాం, భగవంతుడు చెప్పినట్టు మనం వినాలనుకోవటం లేదు. అంటే మనం చెప్పినట్టు భగవంతుడు వినాలనుకోవటం శరణాగతి మార్గం కాదు. భగవంతుడి చేతిలో మనం పనిముట్లు కింద ఉంటే అది శరణాగతి, అది శరణాగతి మార్గం. మన పుణ్యమని పాపమని మంచి అని చెడు అని అనుకుంటాం మామూలుగా. ఈ మంచి చెడు కూడా మనసు చుట్టూరు తిరుగుతాయి. రాబోయే జన్మలు పూర్వజన్మలు కూడా, పూర్వజన్మ వాసనలు రాబోయే జన్మలు కూడా ఈ మనసు చుట్టూరు తిరుగుతాయి. ఆ జీవుడు మనసు అంటే జీవుడు చుట్టూరు తిరుగుతాయి. పుణ్యపాపాలు అనుభవించేవాడు కూడా జీవుడే. ఈ గౌరవ అగౌరవాలని, ఈ మర్యాదలని అమర్యాదలని అనుభవించేవాడు కూడా జీవుడు. మిమ్మల్ని ఎవరైనా మర్యాద చేశారనుకోండి, మేము ఎవరైనా మర్యాద చేస్తే మీరు పొంగొస్తుంది, మీకు పొంగిపోతారు. మర్యాద చేయకపోతే ఎవరైనా అవమానం చేస్తే పొంగిపోతారు. ఇవన్నీ మీ లోపల ఉన్న బంగారానికి గొడవలకి ఏమీ సంబంధం లేదు. మీకు గౌరవం రావచ్చు, అగౌరవం రావచ్చు మీకు, లేకపోతే మీలో పుణ్యం ఉండొచ్చు, దోషం ఉండొచ్చు. ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలే, జీవుడికి సంబంధించిన విషయాలే. ఆ దేహంతో చాలాత్యం పొందినటువంటి నేను చుట్టూనేది ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కానీ నీ లోపలటువంటి బ్రహ్మముకు, నీ లోపల ఉండే చైతన్యములకు, నీ లోపల ఉన్నటువంటి శాంతికి, నీ లోపల ఉన్నటువంటి ఆ చావులైన వస్తువుకి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలకు ఏమీ సంబంధం లేదు. అసలు వస్తువుకి, సద్వస్తువుకి, స్వరూపానికి, ఈ విషయాలకు కూడా, ఈ ద్వైతానికి ఎట్టి సంబంధము లేనే లేదు. ఇక నీకు లోపల ఉండను అనుకుంటాను దానికి అసలు వస్తువుకి ఈ విషయాలకి ఏమీ సంబంధం లేదు. ఈ పుణ్యపాపాలకి అసలు వస్తువుకి ఏమీ సంబంధం లేదు. అంటనే అంటావు, ముట్టనే ముట్టవు. ఇవన్నీ కూడా పుణ్యపాపాలు జీవులు తాకుతాయి. లోపల నీ హృదయంలో ఉన్న బంగారాన్ని, నీ హృదయంలో ఉన్న అమృత వస్తువుని, ఆ పరమార్థాన్ని, ఆ పరతత్వాన్ని తాకలేవు. అంటే శరణాగతి పొందిన వాడు ఏం చేస్తాడటండి? మామూలుగా వాడి కుటుంబంలో ఏదైనా మంచి జరిగినా ఇది నీ ఇష్టం అంటాడు. ఒకవేళ ఏదైనా చెడు జరిగినా ఇది నీ ఇష్టమే. మనం ఏం చేస్తామటండి? మంచి జరిగితే ఈశ్వరుడు కృతజ్ఞత చెబుతాం, చెడు జరిగితే ఈశ్వరుడు మనకు అన్యాయం చేశాడంట. ఇది ఈ శరణాగతి పొందిన వాడి లక్షణం కానే కాదు. మనకంటే మన గురించి ఈశ్వరుడికి ఎక్కువ తెలుసు. తర్వాత మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ కూడా ఈశ్వరుడికి తెలుసు. మనకంటే ఎక్కువ ఆయనకు బాగా తెలుసు అనేటువంటి జ్ఞానం మనకు లేదు. అంచేది మనకు దుఃఖం కలుగుతుంది. అంటే ఒకసారి మీకు ఏదైనా చెడ్డ జరిగింది అనుకోండి, ఆ చెడ్డ మంచికి దారి తీయచ్చు. మీ ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా చెడ్డ జరిగింది అనుకోని మీరు కంగారు పడతారు. కానీ ఆ చెడ్డ ఒక మంచికి పునాదిరాయి అవ్వచ్చు. అంటే శరణాగతి మార్గం మీరు విడిచిపెట్టక్కర్లేదు. ఏదైనా చెడ్డ జరిగితే కొంతమంది దేవుళ్ళు మార్చేస్తూ ఉంటారు. చింగరతనం. ఈ మధ్య ఎవరో అమ్మగారు అన్నారు, సాయిబాబా బొమ్మ పట్టుకుని తంటనే పడేశాను. పాపం ఆవిడకి, ఆవిడ భర్త పోయారు ఈ మధ్యన చోట. ఆయన షిరిడి సాయిబాబా భక్తులు. మేము నేను నమ్ముకున్నాం, మా ఆయన పోయారని ఆ బొమ్మ తీసి ఇంట్లో బొమ్మ తీసుకుని బయట పడేశాను. కొంతమంది ఇంట్లో ఏదైనా జరిగితే దేవుళ్ళే మార్చేస్తా ఉంటారు. కొంతమంది శివుని ప్రార్థిస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా చెడ్డ జరిగిందనుకుని శివుని వదిలేస్తారంటే విష్ణువుని పట్టుకుంటారు. లేదా విష్ణువుని ఏదో కొంతకాలం ప్రార్థిస్తారు వాళ్ళనుకో, ఆ దేవుణ్ణి వదిలేస్తారు. ఆ దేవుణ్ణి వదిలేసి ఇంకోటి దేవతను, ఏ దేవతను, ఏ పోలేదమ్మని పట్టుకుంటారు. ఇలా ఏంటంటే వీళ్ళ ఆ మనసు అది ఒక రకమైన చిందరతనం. అది అంటే వాళ్ళకి డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేకపోవటం వల్ల. కానీ ఇంతమంది దేవుడు లేరు, దేవుడు ఒక్కడే. అంటే ఏమన్నా దేవుళ్ళు ఇద్దరు ఉంటే మనకి తప్పనిసరిగా కోపం వస్తుంది. ఒకడే దేవుడు అయినప్పుడు కోపం ఎవరికి వస్తుందని చెప్తాను. ఇద్దరు దేవుళ్ళు ఉంటే కోపం వస్తుంది, కరెక్టే. ఇద్దరు ఉంటేనే ఇది ఒకే దేవుడు. రాముడిగా కనిపించేవాడు, కృష్ణుడిగా కనిపించేవాడు, శివుడిగా కనిపించేవాడు, ఈశ్వరుడే. రాముడు ఈశ్వరుడే, కృష్ణుడు ఈశ్వరుడే, శివుడు ఈశ్వరుడే. కృష్ణుడు కూడా గీతలో ఏమని చెప్పాడంటే, నేను ఈశ్వరుడు అయ్యి శాస్త్రాన్ని చెబుతున్నాను అన్నాడు. మన రాముణ్ణి ఈశ్వరుడు అనవచ్చు, కృష్ణుణ్ణి ఈశ్వరుడు అంటే నియమించేవాడు, జీవకోటిని జీవకోటిని నియమించేవాడు ఈశ్వరుడు. అంటే అందరూ ఈశ్వరుడే, రాముడన్నా ఈశ్వరుడే, కృష్ణుడన్నా ఈశ్వరుడే, శివుడన్నా ఈశ్వరుడే. అందుకే గీతలో ఈ సందేహాలు రాకుండా ఉండటం కోసం ఎవరు ఏ రూపాన్ని ఆశ్రయించినా ఏ నామాన్ని ఆశ్రయించినా పొందేది మట్టికి నన్నే, నన్నే అంటే బ్రహ్మమునే పొందుతాడు. ఒక్క దేవతానుగ్రహం చాలు మనం మోక్షం పొందటం కోసం. అనేక మంది దేవతలు అక్కర్లేదు, ఒక్క దేవత యొక్క అనుగ్రహం పొందితే చాలు మనం మోక్షానుభవం కలుగుతున్నాం. ఒక గురువు యొక్క అనుగ్రహం పొందితే చాలు. గురువు అంటే బ్రహ్మమే, ఈశ్వరుడు అంటే బ్రహ్మమే. అంటే ఒక్క అనుగ్రహం, గురువు అనుగ్రహం పొందిన వాడు బ్రహ్మమే పొందుతాడు. కొంతమంది పరిస్థితిగా అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన పట్టుకొని పొంగిపోతూ ఉంటారు, అనుకూలంగా లేనప్పుడు కుంగిపోతూ ఉంటారు. ఇది భక్తుల లక్షణం కాదు. ఇప్పుడు మనం ఎవరింటికైనా వెళతాం అనుకోండి, వాళ్ళు మనం మర్యాద చేయాలనుకోండి, ఉదాహరణకు మర్యాద చేయాలనుకోండి, మన బ్యాలెన్స్డ్గా ఉండాలి. మర్యాద చేసే మర్యాద చేయకపోయినా ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్గా ఉండాలి. మర్యాద చేస్తే ఒక రకంగా ఉండి, మర్యాద చేయకపోతే ఒక రకంగా ఉంటాం అనుకోండి, మనం భక్తులం కాదని చెప్తున్నాడు ఇక్కడ. భక్తులంటే కేవలం లేదు, బొట్లకే పరిమితం అవడం కాదు. భక్తులంటే బొట్లకే పరిమితం అయితే మనం భక్తులు అవ్వం. కానీ గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా మనం గౌరవం వచ్చినా అది రెండు సమానంగా తీసుకోవాలి. అది ఈశ్వర ప్రసాదమే, ఇది ఈశ్వరుని ప్రసాదం. గౌరవం ఎలాగైతే మనం ఈశ్వరుని ప్రసాదం అనుకుంటున్నాం, అగౌరవం కూడా ఈశ్వరుని ప్రసాదం. అయితే మన సాధనని, మన భక్తిని పూజ గదికే కేవలం పరిమితం చేయకూడదు. అదే భగవాన్ చెప్తా ఉంటారు, అదే నీ మాటలో కానీ నీ చేతలో కానీ నీ తలంపులో కానీ ఆ దేహాభిమానానికి దేహబుద్ధికి ఫుడ్ సప్లై అవ్వకుండా ఉండాలి. హృదయంలోని సత్య వస్తువు గుర్తింపు కోరదు. ఎవరు కోరుతారు? విద్యా నేను గుర్తింపు కోరుతుంది. అంటే దేహానికి పరిమితమైన నేను, దేహగతమైన నేను, విద్యా నేను, దొంగలైన మట్టికే గుర్తింపు కోరుతుంది. అంటే నువ్వు గుర్తింపులు కోరుతున్నావు అంటే నీకు తెలియకుండా విద్యా నేను బలపడిపోతా ఉంటుంది, నేను స్వరూపానికి దూరం అవుతావు. స్వరూపానికి నువ్వు ఎంత దూరం అయి వెళుతున్నావు, మళ్ళీ భవిష్యత్తు జన్మల్లో అంత కష్టపడి అంత సాధన చేస్తేనే కానీ మళ్ళీ దగ్గరికి రావు. అది గుర్తింపు కోరేది నిజ్యా నేను, నిజమైన నేను గుర్తింపు కోరదు. అదే నువ్వు గుర్తింపు కోరుతున్నావు అంటే నిజానికి నీకు తెలియకుండా నువ్వు బలం పెంచుకుంటున్నావు, నిజాన్ని ఎంతటి నువ్వే పెంచుకుంటున్నావు. అంటే మనం కామ్గా పనిచేయాలి, క్వైట్గా పనిచేయాలి. పనిచేసేటప్పుడు కూడా కామ్గా పనిచేయాలి, క్వైట్గా పనిచేయాలి. గాంధీ గారు అంతా ఉండాలి, నీ కరీర్ కూడా కామ్గా ఉండాలి, నీకు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎలా ఉండాలి? కామ్గా ఉండాలి, క్వైట్గా ఉండాలి. పైకి నువ్వు అందరిలాగే కనపడాలి, లోపల బలం పెంచుకుంటూ రావాలి. పైకి మట్టికి మన భక్తుల కింద పైకి కనిపించక్కర్లేదు, భక్తిని లోపల పెంచుకుంటూ రావాలి, జ్ఞానాన్ని లోపల పెంచుకుంటూ రావాలి, వైరాగ్యాన్ని లోపల పెంచుకుంటూ రావాలి. పైకి మట్టికి మనం అందరితో సమానంగానే, అందరిలాగే సమానంగానే కనపడాలి. కానీ ఇతరుల కంటే మనలో ఏదో ఆధిక్యత ఉందని భక్తి పేరు మీద అనుకుంటే వాడు పతనం అవుతాడు. మరి అందరిలోని వస్తువు ఒకటే, నువ్వు ఆ వస్తువును చూడనప్పుడు ఎవరిలో కంటే మనలో ఏదో విశేషం ఉంది అనిపిస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా నా హృదయంలో ఉన్న భగవంతుని నేను చూడలేకపోతే సృష్టిని భగవత్ స్వరూపంగా నేను చూడలేను. ఇప్పటికీ అన్ని ఎందుకు పొడిపొడి మాటలు? ఎందుకు నేను పొడిపొడి మాటలు ఎంచుకున్నా? హృదయంలో ఉన్న ఆ బ్రహ్మను చూసినప్పుడు నేను ప్రపంచానంతా బ్రహ్మముగా చూడగలను. ఎటు చూసినా బ్రహ్మంగా నా హృదయంలో ఉన్న భగవంతుడు నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఈ సృష్టిని అంతా లోకంగా చూడండి. నాకు లోకం అంటే భగవంతుడిగానే కనిపిస్తుంది. ఎప్పుడు వస్తువు ఇక్కడ నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఇక్కడ ఈశ్వరుడు నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు లోకం అంతా ఈశ్వరమయ్యాను. ఇక్కడ ఉన్న ఆత్మారామం నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు లోకం అంతా రామమయ్యాను. ఇక్కడ అనుభవాలు లేనప్పుడు లోకాన్ని లోకంగానే కనిపిస్తుంది, నాకు లోకం ఈశ్వరమయ్యంగా నాకు కనపడదు. ఇక్కడ వస్తువు ఇక్కడ నాకు అనుభవం లేదు. లోపల భగవద్భవం పొందాడు అనుకున్న మనిషి వాడికి ప్రకృతి ప్రకృతిగా కనపడదు, భగవంతుడిగానే కనిపిస్తున్నాడు. లోకం అంతా భగవంతుడిగానే కనిపిస్తున్నాడు వాడికి. దొంగలు ఏం చేస్తుందంటే ఈ పక్క నుంచి కొడితే ఆ పక్కకి వెళుతుంది, ఆ పక్క నుంచి కొడితే ఈ పక్కకు వస్తుంది. ఈ దొంగలేని ఒక పక్కన మనిషి విడిచిపెట్టదు. అందుకే స్వప్రయత్నం కాదు పరిపక్వం, ఈశ్వర కటాక్షం. అంటే నీవు ప్రయత్నం చేయాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరుడి ఇంటర్ఫీరెన్స్ అవ్వాలి, ఆ చివరి మెట్టు ఈశ్వరుడిని మనం దాటించాలి. అంటే ఆ ఈశ్వరుడు యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా నిజాన్ని నశించడు. అది ఈ పక్క నుంచి కొడితే ఆ పక్క వెళుతుంది, ఆ పక్క నుంచి కొడితే ఈ పక్క వెళుతుంది. తెల్ల బట్టలు కట్టుకున్న వాళ్ళందరూ మేము గృహస్థులు అనుకుంటారు, కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళందరూ మేము సన్యాసులు అనుకుంటారు. నేను సన్యాసిని అనుకునేది దొంగనే, నేను గృహస్థుని నేను గృహస్థుని అనుకునేది దొంగలని. అంటే ఈ పక్క నుంచి కొడితే ఆ పక్కకి వెళుతుంది, ఆ పక్క నుంచి కొడితే ఈ పక్క వెళుతుంది. అది దేనితో దానితో సాదాక్ష్యం పొందకుండా ఉండలేదు. నిజమైన నేను స్వతంత్రంగా ఉంటుంది, నిజమైన నేను స్వతంత్రంగా ఉంటుంది, నిజం నేను స్వతంత్రంగా ఉండలేదు. ఈ పిల్లలేనండి ఎవరైనా పెంచుకుంటారు, ఆడు రోజు పోరాటం అండి. ఎవరు పెంచుకున్నారని కృతజ్ఞత ఆడుకోండదు. గ్రాటిట్యూడ్ మనిషిలో గ్రాటిట్యూడ్ ఉండదు. ఎవరు మనకు పెంచుకున్నారు, మనకు తాడు బంగారం లేదు, పెంచుకుని 10 ఎకరాలు ఇచ్చారని వాడుకుండదు. వాడు రోజు పెంచుకుని తల్లిదండ్రులతో పేచి పెడతాడు. ఆ నిజ్ఞానానికి ఇది కాలక్షేపం, ఏళ్ళ నిజ్ఞానానికి ఆ కాలక్షేపం. అలా ఏదో తంట, ఏదో తంట ఉంటుంది కదా, దీనికి కాలక్షేపం అవ్వదు నిజ్ఞానానికి. ఇంకా మానవ స్వభావంలో కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఉండదు. నేనేప్పటికీ మనకి సేవలు గుర్తొస్తుంది. ఈ నిజ్ఞానం ఏం చేస్తున్నట్టు, దేహం పోయి దేహం మరణించినప్పుడు ఇంకో శరీరం ఎటువంటి వస్తుంది, మనకు ఆ శరీరం ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. దేహం గురించి నిజ్ఞానేది ఎంత మనం విడదీయడమంటే, ప్రాణం పోయేటప్పుడు కూడా ఏదో శరీరం ఊహిస్తూ ఉంటుంది నిజ్ఞానం. మనకు అటువంటి శరీరం వస్తే బాగుండు, ఇటువంటి శరీరం వస్తే బాగుండు అంటే ఏదో దేహాన్ని ఊహించుకుంటుంది. ఏం చేత దేహం లేకుండా ఉండలేదు, లోకం లేకుండా ఉండలేదు. అయ్యో భగవాన్ చెప్పారు ఈ నిజ్ఞానానికి దీని ఉండడానికి దేహం సరిపోలేదు, లోకం సరిపోలేదు, లోకం అనే విషయాలు సరిపోలేదు, దేవుడు కూడా అక్కడ కావలసి వచ్చాడు. దీని అందానికి, దీని అందానికి ఈ నిజ్ఞానం యొక్క అందానికి. లోకం సరిపోలేదు, దేహం సరిపోలేదు, లోకంలో ఇంత నేత ఉండే విషయాలు అది సరిపోలేదు, దేవుడు కూడా అక్కడ కావలసి వచ్చాడు. దీనికి దేహం విడిచిపెట్టినప్పుడే ఇంకో దేహం ఎలా ఉంటే బాగుండని ఊహించుకుంటుంది. ఏమి ఈ నిజ్ఞానం అంటే పునర్జన్మ కూడా ఎలా ఉంటే బాగుండని ఊహించుకుంటుంది. దేహాన్ని మారుస్తుంది కానీ నిజ్ఞానం దేహం లేకుండా. భగవాన్ చెప్పిన మాటలు శరణాగతి అంటే ఈశ్వరుడు చేతిని పనిముట్టుకుని ఉండాలి. ఆఫర్ ఫస్ట్ ఆల్ యువర్ యాక్షన్స్ ఐ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. ఇంకా ఎంత విని మీరు ఏమంటారంటే, ఎవడండి ఈ భక్తుడు ఏమంటున్నాడు ఎంత విని, ఈ జీవుడు మీరు విడిచిపెట్టిన ఎడల నన్ను ఎవరు రక్షిస్తారు, మీరు నేను వదిలేస్తారనుకోండి, వదిలేస్తానని ఎవరు రక్షిస్తారు అని అడుగుతున్నాడు. ఎలా రక్షణ పొందుతామని అది భగవాన్ చెప్పింది. అది కాదు శరణాగతి లక్షణం, నేను నీకు సహాయం చేస్తాను లేకపోతే చేయను. నేను సహాయం చేస్తాను లేకపోతే నీకు సహాయం చెయ్యను. ఆ విషయం వేరు. నువ్వు శరణాగతి చెందు ప్రశాంతంగా, నేను చేస్తాను చేయనది నాకు సంబంధించిన విషయం. ఈశ్వరుడు మనకు సహాయం చేస్తాడా చేయడానికి ఈశ్వరుడు చేతులేని విషయం. ఈశ్వరుడు చేతులేని విషయానికి నీ గోళ ఏదా? నీరు ఈ చేతుల పనేదో నువ్వు చూసుకో, నీ చేతుల పనేదో నువ్వు చూసుకో, ఈశ్వరుడు చేతిలో ఉన్న పనికి నీ గోళ ఏదా? అంటే ఈశ్వరుడు నీకు సహాయం చేస్తాడు లేకపోతే చెయ్యడు. ఆ విషయం విడిచిపెట్టేది. నువ్వు శరణాగతి చెండు, నువ్వు శరణాగతి చెండు, నీ చేతిలో ఉన్న పనేదో నువ్వు చెయ్యి, నువ్వు ప్రశాంతంగా ఉండు. అంటే శాంతిగా ఉండటం వల్ల మనిషికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు అననుకూలంగా ఉన్నా యోగు లక్షణం ఏంటంటే శాంతిగా ఉంటాడు. యోగు లక్షణం ఏంటంటే అతను శాంతిగా ఉంటాడు. శాంతి నుంచి శక్తి కలుగుతుంది. ఆ శక్తి మీరు 10 మందికి ఉపయోగపడేలా చేయొచ్చు. ఆ శక్తిని శాంతి లేకుండా శక్తి కలగదు. మీరు శాంతిగా ఉంటే ఇతరులకు మీరు శాంతి ఇవ్వగలరు. మీకు శక్తి కలిగితే ఇతరులకు మీరు అది ఎనర్జీని ఇవ్వచ్చు. మీకే శాంతి లేదు, ఇతరులకు మీరు శాంతిని ఇవ్వలేరు. ఈ సంభాషణలు జరుగుతాయంటే ఒక వచ్చి లోపలకు ప్రవేశించి భగవాన్ అన్న హాల్లోకి ప్రవేశించి నా రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి, నా రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి, సుఖ జీవితాన్ని గడుపుతున్నాను, మనిషి కావాలనుకుని కోరుకున్న వస్తువులన్నీ నాకు ఉన్నాయి. కొంతమందికి బయట దారిద్ర్యం లేకపోయినా లోపల దారిద్ర్యం ఉంటుంది. బయట కొంతమందికి దారిద్ర్యం ఉండదు, లోపల దారిద్ర్యం ఉంటుంది. లోపల దారిద్ర్యం వాడికి జ్ఞానం కలగదు. బయట దారిద్ర్యం కంటే లోపల దారిద్ర్యం ఎక్కువ ప్రమాదకరమైనది. సుఖ జీవితాన్ని గడుపుతున్నాను, మనిషి కావాలని కోరుకున్న వస్తువులన్నీ నాకున్నాయి. మామూలుగా మానవుడికి ఏం కావాలో వాళ్ళ అవసరాలు తీర్చడానికి సరిపడే వస్తువులన్నీ నా దగ్గర ఉన్నాయి. అయ్యో భగవాన్ ఏం చెప్తున్నారంటే, మీరు చాలా సుఖంగా ఉన్నారని మీరు చెబుతున్నారు, ఇంకా మీకు మీరు సుఖంగా ఉన్నామని, మీరు శాంతిగా ఉన్నామని మీరే చెప్తున్నప్పుడు ఇంకా మీకేం అక్కర్లేదు కదా అన్నారు భగవాన్. ఆవిడేమన్నారంటే అది కాదు అది కాదు అది కాదు అది కాదు, మరి ఏమి కాదు అది కాదు అది కాదని ఆవిడ చెబుతాంటే భగవాన్ ఏమన్నారంటే, ఆవిడ చెబుతున్నారు అది కాదు అది కాదు అదే, నేనేదో పొందనట్లు నాకేదో లోటు ఉన్నట్టు అనుకుంటున్నాను. ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇంత సంపద ఉన్నాయి, ఒక వీచి నాకు తెలుస్తాను. నాలో ఉన్న లోపం నాకు తెలుస్తాను, ఏదో వినికి 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 నాకు తెలుస్తాను, ఓ సెపరేట్నెస్ నాకు తెలుస్తాను. అంటే వేరు నాలో వేరు భావం ఉంది, కంఫర్ట్స్ ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, నాలో ఉన్న వేరు భావం నాకు తెలుస్తున్నాయి, నాలో ఉన్న ఇరుకు నాకు తెలుస్తుంది, నాలో ఉన్న సెపరేట్నెస్ నాకు తెలుస్తుంది, ఏదో నా లోపల ఏదో లోపం ఉన్నట్టు ఏదో వెలుచున్నట్టు నాకు తెలుస్తుంది, అది నాకు తెలుస్తుంది. నాకేదో లోటు లోపల మనస్సులో ఏదో లోటు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, కానీ శాంతిగా ఉన్నానంటే పూర్ణంగా శాంతిగా ఉన్నానని చెప్పడం కాదండి. ఎప్పుడైనా జనరల్గా శాంతిగా ఉంటున్నాను, శాంతిగా ఉంటున్నాను, కానీ ఆ శాంతి ఎంతో కాలం నిలబెట్టడం, కొన్ని గంటలు నిలబెడతాను, మళ్ళీ అది పోతాను, వచ్చిపోయి ఏది నిజం కాదు. మనకు కూడా ఎప్పుడైనా ఆనందంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం అని మనకి అనిపిస్తుంది, అనిపిస్తుంది, కానీ పెర్మనెంట్ కాదు, అది నిజం కాదు, అది నిజం కాదు. ఇంకేదంటే మళ్ళీ ఏదో ఒక టెండెన్సీ వస్తుంది, దాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది. అంటే వాసనాక్షయం విశేషంగా శేషం లేకుండా వాసన నశించే వరకు మీకున్న శాంతి కానీ మీకున్న ఆనందం కానీ పెర్మనెంట్గా ఉండదు. టెంపరీగా ఎప్పుడైనా రావచ్చు మీకు, అది పెర్మనెంట్ అవ్వదు. ఇప్పుడు పూర్తిగా టెండెన్సీ నశించాలి, పూర్తిగా టెండెన్సీ. ఆ టెండెన్సీ ఆ వాసన నశించాలంటే ఈశ్వర అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా అది నశించాలి. మోక్షానికి రమణస్వామి చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే, మీకు గాఢనిద్రలో సుఖం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది, ఎరుక లేదు. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక, గాఢనిద్రలో ఉన్నటువంటి సుఖము సైమల్టేనియస్గా ఒకేసారి మీకు అనుభవంలోకి వస్తే అది మోక్షం. మనకి ఇప్పుడు ఇది ఉన్నప్పుడు అది లేదు, అది ఉన్నప్పుడు ఇది, ఇరుకున్నప్పుడు సుఖం లేదు, సుఖం ఉన్నప్పుడు ఇరుకు లేదు. అంటే గాఢ నిద్రలో ఉన్న సుఖము జాగ్రత్త అవస్థలో ఉన్న ఇరుక ఒకేసారి మనకు అనుభవంలోకి రావాలి. వాడే జీవన్ముక్తుడు, వాడే గుణాతీతుడు. జీవన్ముక్తుడు అన్న వాడే, గుణాతీతుడు అన్న వాడే, సుతప్రజ్ఞుడు అన్న వాడే. జ్ఞానం అంటే ఉండటం, జ్ఞానం అంటే తెలుసుకోవడం కాదు, జ్ఞానం అంటే ఉండటమే. అయితే ఇది ఏముంటుందంటే, నాకేదో లోతు ఉన్నట్లు అని, ఏదో వెలికి ఉన్నట్టు అనిపిస్తాను, నాకేదో వెలికి ఉన్నట్టు అనిపి, ఎప్పుడు వరకు అనిపిస్తుంది, ఒక కోటి జన్మలకు కూడా ఇంటికి ఎలాగ అనిపిస్తుంది. ఒక్క జన్మే కాదు, హైదరాబాద్లో ఒక జన్మ కాదు, కోటి జన్మలకు కూడా. అది ఒక మహాసామ్రాజ్యానికి అధిపతి అయినప్పటికీ, ఒక సామ్రాజ్యానికి అది ఆవిడ అధిపతి అయినప్పటికీ, ఆ వెలికి ఎప్పుడు ప్రతి జన్మలో నా వెలికి వెంటాడుకుంటుంది. ఉంచేత ఈ బుద్ధి, ఈ మానవ బుద్ధి తన హృదయంలో ఉన్న నిజం దానికి అనుభవం అయ్యే వరకు జీవితంలో ఏదో వెనుకకి వెంటాడుతుంటుంది. బాహ్యమైన కంఫర్ట్స్ ఏమైనప్పటికీ నీ బుద్ధికి నీ హృదయంలోని నిజం అందే వరకు, నీ బుద్ధికి నీ హృదయంలోని నిజం అనుభవేకవేద్యం అయ్యే వరకు, నీ ఏదో రకమైన వెనుకి నీకు వేలాది కోట్లు ఉన్నప్పటికీ, లేదా ఒక మహాసామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తి అయినప్పటికీ, ఏదో వెనుకి, ఏదో వేదన, ఏదో దుఃఖం, ఏదో వాసన నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. బాహ్యంలో ఎన్ని కంఫర్ట్స్ నీకు ఉన్నప్పటికీ, బాహ్యమైన సంపద ఉన్నప్పటికీ, అది కాదు అది కాదు అది కాదంటే ఇది, ఇది అది కాదు అది కాదు నేను చెప్తాంటే ఇది. ఇది లోపల వస్తువు అందే వరకు ఎన్ని బాహ్యంలో ఎన్ని కంఫర్ట్స్ ఉన్నప్పటికీ నీకు అది వెనికి ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా నేను వెంటాడుతా. అంటే నీ నిజం నిజం దగ్గర కానీ బుద్ధి ఆడదు. నిజం కానిదా నీ ఒకసారి నీ బుద్ధి నిజం అనుకుంటాను, నిజం కానిదాన్ని కూడా నీ బుద్ధి నిజం అనుకో, మళ్ళీ కొంతకాలానికి తెలుస్తుంది నిజం కాదు, మళ్ళీ అది వదిలేసి ఇంకో నిజం కాని కానీ మళ్ళీ నిజం అని పట్టుకుంటుంది. ఇలా నీకు గురువు దొరికే వరకు ఇలా తిరుగుతూనే ఉంటావు. బాగుంటుంది డివైన్ ఇంటర్ఫీరియన్స్ వచ్చే వరకు నిజం ఎక్కడుందో నీకు తెలియదు. నీ దయ నా మీద లేదు అని ఎవరైనా భక్తులు అనేవాడు, ఎవరైనా నీ దయ నా మీద ఏమి లేదని, నా దయ నీ మీద లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నవారు. అంటే నీ తెలివితేటల వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావని అనుకుంటున్నావు. నా దయ తీసుకొచ్చింది అది నీకు తెలియతుండే, నీ తెలివితేటల వల్ల నా దయ నీకు ఏం లేదు అనుకుని ఇక్కడ రానే రావాసం. అంటే ఈశ్వరుడు మనం స్మరించినప్పుడు మనం ఈశ్వరుని స్మరిస్తూ ఉంటాం, కానీ మనం ఏమనుకుంటాం అంటే మన తెలివితేటల వల్ల ఆయన స్మరిస్తున్నాం అనుకుంటాం. భగవాన్ తోటి ఏమన్నవారు ఎవరైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోవాలంటే ఆ పని నువ్వు కూడా చేయాలి. వాడు భగవాన్ ఎవరైనా అడిగేవారు వెళ్ళేప్పుడు మనం కూడా ఎవరైనా సాగినప్పుడు అంతా ఉంటారు కదా, మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకున్నాను. ఎవరైనా భగవాన్ దగ్గర కూడా ఎవరైనా ఏమంటే మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోవాలని భగవాన్ అడిగితే, సరే నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోమంటున్నావు, నీ నోటితో చెప్పే పని నువ్వు కూడా చెయ్యి ఆ జ్ఞాపకం తెచ్చుకునే పని కూడా నువ్వు కూడా చెయ్యి. ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ ఆల్సో విల్ రిమెంబర్. నేను శాంతి అంటే శాంతికి సంబంధించినటువంటి ఏదో అప్పుడప్పుడు శాంతి నాకు ఉందని నాకు అనిపిస్తాను, కానీ మంచిది పెర్మనెంట్ గా ఉండటం లేదు. పెర్మనెంట్ గా పెర్మనెంట్ హ్యాపీనెస్ అన్బ్రోకెన్ పీస్ మటుకని నా చేతికి అందలేదు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, అలా చెప్పు, నువ్వు ఎలా చెబుతున్నావో అలా చెప్పు, నువ్వు ఎలా చెబుతున్నావు, నీ జీవిత లక్ష్యం నీకు పూర్తి కాలేదు అంటే నువ్వు డెస్టినేషన్ ఇంకా రీచ్ అవ్వలేదు. మన జీవిత గమ్యం మోక్షం లిబరేషన్ అని గుర్తు పెట్టుకోవాలి. ఇందులో లోకంలో నీకు అట్రాక్షన్స్ ఉన్నాయి, ఎన్నో ఆకర్షణ లోకం, రెండు కాదు రెండు కాదు ఎన్నో ఆకర్షణ. ఈ హాల్లో బయటకు వెళ్ళామంటే లోకంలో ఎన్నో ఆకర్షణ ఉన్నాయి. శరీరాన్ని చంపేయడానికి ఒక రోగం సరిపోతుంది, అలాగే మానవుడు పతనం అవడానికి ఒక ఆకర్షణ చాలు. అంటే మనం సాధన చేస్తున్నప్పటికీ ఈ మనసు ఏదో ఒక ఆకర్షణ బయటకు తీసుకొస్తుంది. మనం సాధన చేస్తూ ఉంటాం కానీ ఏదో ఒక ఆకర్షణ ఈ మనసు వచ్చి ఏం చేస్తుంది, ఏదో ఒక ఆకర్షణలో అది లేనవుతాను, ఏదో ఆకర్షణకు లేనవుతుంది. మళ్ళీ ఆకర్షణ ఏం చేస్తుంది, అది మనసు బాహ్యముఖానికి తీసుకొచ్చేస్తుంది. ఒకటే గుర్తు, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించు, ఏ గురువుని స్మరించు, ఏ పూజ చెయ్యి, ఏ మార్గం ద్వారా నువ్వు ప్రయాణం చెయ్యి, నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, నీ మనస్సు బాహ్య ముఖానికి వెళుతుందా అంతర్ముఖానికి వెళుతుందా, రెండే చూసుకో. ఆ రెండే నువ్వు చూసుకోవాల్సి, బాహ్య ముఖానికి వెళ్తాంటది అహంకారం అవుతుంది, అంతర్ముఖానికి వెళ్తాంటది ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అవుతుంది. లోపలికి వెళితే ఆత్మ, బయటకు వస్తే ప్రకృతి, లోపలికి వెళ్తే స్వేచ్ఛ, బయటకు వెళ్తే బంధం. అది ఒకటే చూసుకోండి. నువ్వు స్తోత్రాలు చెయ్యి, జపాలు చెయ్యి, ధ్యానాలు చెయ్యి, పూజలు చెయ్యి, కానీ నీ మనసు బాహ్య ముఖానికి వెళ్తాంటే లోపలికి వెళుతుంది. నువ్వు చూసుకోవాల్సినది, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించు, ఏ మతంలో నువ్వు ప్రయాణించు, లోపలికి వెళితే జ్ఞానం, బయటకు వస్తే అజ్ఞానం, బయటకు వస్తే అహంభావన, లోపలికి వెళితే ఆత్మజ్ఞానం. ఆత్మ హృదయం యొక్క లోయల్లో, హృదయం యొక్క లోతుల్లో, అది ఎంత లోతులో ఉందో, బ్రహ్మము ఎంత లోతులో ఉందో అంతవరకు నువ్వు వెళ్ళగలగాలి. అంత లోతుకు నువ్వు దిగగలగాలి. నా తోకం నీకు సరిపోవాలి. చిన్న మాటే నువ్వు భరించలేనప్పుడు నీకు తోకం ఎలా వస్తుంది, లోపలికి వెళ్ళగలగదు. టాలరెన్స్ ముఖ్యం. ఆ సహనం నేర్చుకోవాలి. సహనం వల్ల నీకు సాత్విక బుద్ధి కలుగుతుంది. సాత్విక బుద్ధి వల్ల మనసు హృదయం యొక్క లోయల్లో ప్రవేశించగలదు. ఆ సాత్విక బుద్ధిని కల్టివేట్ చేయండి, సత్వగుణాన్ని కల్టివేట్ చేయండి. సత్వగుణం వాడికి రియాక్షన్ ఏమి ఉండదు, యాక్షనే. కానీ ప్రభోగుణం వాడికి అంతా రియాక్షన్, యాక్షన్ తక్కువ ఉంటుంది. అయితే మీరు ఫ్యాక్ట్ కల్టివేట్ చేయండి, సత్వగుణాన్ని కల్టివేట్ చేయండి, సాత్విక బుద్ధిని కల్టివేట్ చేయండి. అప్పుడు మీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. నా మనసు కూడా ఏం చేస్తానంటే రోడ్డు మీద దుమ్మంతా వెళ్ళుకుంటాండి. నువ్వు నూనెకి విషయాలు చింతించేది అదే చిరాకుల్లో పడింది, నీ చిరాకుల్లో పడింది అదే. బహుశా నేను అనుకుంటున్నాను, ఏమిటి ఇంత సుఖంగా ఉన్నాం, భాషలో ఇన్ని సంతతులు ఉన్నా, ఈ తల రాతేంటి, గొడవలు ఏంటి, మనసేమో రోడ్డు మీద దుడుంటే నులుకుంటామేంటి, మరి ఇది ఒక నా తల రాతేమో కాల ఇది. ఏదైనా లోటుందంటే లోటు కనపడటం లేదు. ఎప్పుడు చిరాకుగా ఉంటాము మనసు, ఎప్పుడు అశాంతిగా ఉంటాము, ఏదో గొడవ నొల్లిపోతాం. ఇలా ఉంది నా పరిస్థితి ఈవిడ చెబుతాను. అంటే భగవాన్ అవును అన్నారు, భగవాన్ అవును అవును, నువ్వు ఉన్నదనేది దాపరకం లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా నువ్వు స్పష్టంగానే చెబుతున్నావే, సూటుగానే చెబుతున్నావే, సరళంగానే చెబుతున్నావే. అంటే పిక్చర్ నువ్వు మనసులో ఉన్న పిక్చర్ కరెక్ట్ గా చెబుతున్నావు, ఎక్స్రే తీసినట్టు. మనసులో ఏ భాగం ఉందో కరెక్ట్ గా నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు, అది స్పష్టంగా ఉంది. అయితే నువ్వు ఏమంటున్నావు, తల రాతైనా అంటున్నావు, రాకాలేదు, కోపలేదు, విషయం స్పష్టంగా చెప్పింది. ఆఖరి జడ్జిమెంట్ కూడా చెప్పేసింది. ఇటువంటిది అంటే నా కళ రాతేమో అంటాను. పౌరుషం గారు ఒక మాట అంటాడు, నేను నా రాత ఎలా ఉందనుకున్నావు అంటే గీత చదవంటే గీత రాతను చెరిపేస్తున్నాను. అంటే మీ పరిస్థితులు, మీ పరిస్థితులు దుఃఖ కారణాలు బయట ఉన్నప్పటికీ, ఆ దుఃఖ కారణాలు ఉన్నప్పటికీ దుఃఖ కారణాల మధ్యలో సుఖంగా ఉండేటట్టు భగవద్గీత చేయగలగాలి. గాంధీ గారు చెప్పారు, ఎటు చూసినా చీకటే, ఎటు చూసినా చీకటే, ఎక్కడా వెళుతుంది కనపట్టాలి అనుకున్న పరిస్థితుల్లో కూడా నాకు భగవద్గీతను ఏదో శ్లోకం టార్చులే చేసినట్టు నాకు లైఫ్ చూపించేదాన్ని. పరిస్థితులు అన్నీ బాగున్నాయి, తెలుస్తుంది, వెళ్ళుకుంటున్నాయి, దుఃఖం వస్తుంది, అన్ని పరిస్థితులు బాగుండగా నాకు ఎంత దుఃఖం వస్తున్నాయి. ఒకవేళ అన్ని పరిస్థితులు బాగున్నప్పటికీ దుఃఖం పెరవలసిందని ఒకవేళ భగవంతుడు నాకు రాశాడేమో అంటాను నేను వెళ్ళదు. అంటే మరి ఈ భగవంతుడికి ఏం చేసినాడంటే, నువ్వు విధిగా ఏం లేదు, విధి విధి ఎవరికి? అహంకారానికి. నువ్వు బాగా అర్థం చేసుకోండి, నా విధి నా సెల రాకుంటున్నావు, నా విధి అంటున్నావు. విధి ఎవరికి? చైతన్యానికి విధి లేదు, ఆనందానికి విధి లేదు, లోపలున్న బంగారానికి విధి లేదు, లోపలున్న బంగారానికి విధి లేదు, చైతన్యానికి విధి లేదు. ఎవరికి? అహం భావనకి, వ్యక్తి భావనకి, ఇండివిజువల్ ఐకి, ఫాల్స్ ఐకి, బాడీ బాండ్ ఐకి విధి. ఇలా కర్తృత్వానికే విధి. ఆ తల రాత కూడా ఎవరికి? కర్తృత్వానికే. కర్తృత్వాన్ని తీసే పక్కన పెడితే తల రాత లేదు, విధి లేదు, డెస్టినేట్ ఇదంతా నా విధి అంటాను కదా, నేను చేస్తే విధి లేదు. బాగా అర్థం చేసుకోండి, నా విధిలో నేను కదా, నేను చేస్తే విధి లేదు. ఆ నేను నువ్వు చెప్తే నేను కూడా దొంగలేను, నువ్వు చేసే నేను కూడా ఆ దొంగలేను. దాన్ని తీసేసేవాడితే అసలు డెస్టినేట్ విధే లేదు. నీకు అసలు నిజమైన దేనికి విధి లేదు, దొంగలేనికే విధి ఉంది, నిజమైనకే విధి ఉంది. అయితే నా తల రాత అంటున్నావు చూడు, ఆ నాన్న తీసేస్తే రాత లేదు, ఆ నేను తీసేస్తే నీకు రాత లేదు. ఆ నిజ్యా నేను ఎప్పుడు నువ్వు ఏ ప్రమాదం తీసుకొస్తున్నా చెప్పడం బహు జాగ్రత్తగా ఉండు. ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకు. నేను పెద్దవాడిని అయిపోయాను అనుకోకు. నేను పెద్దవాడిని అయిపోయాను అనుకోకు. స్వతంత్రం అయిపోయాను అనుకోకు. స్వతంత్రం అయిపోయాను అనుకోకు. ఆ నిజ్యా నేను లోపల ఉన్నంత కాలం అది బయటకు వచ్చి కాలిపోయి మూడు అయిపోయే వరకు ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకు. నువ్వు పెద్దవాడిని అయిపోయాను అనుకోకు. స్వతంత్రం అయిపోయాను అనుకోకు. ఒక్కొక్క రెండు నిమిషాల్లో మనకు ప్రాణం పోతుందనుకోండి, అతను కూడా నిజ్యానికి పోయింది అని అనుకోవటానికి చూడండి. పెట్టం అది నశించాలి, అది కాలు బూడి కావాలి, అది పోయింది అనుకోవాలి. కానీ అప్పటి వరకు మనల్ని నమ్మటానికి వీలు. పట్టణత్తారు 9 కోట్లు చారణం చేశాడు, అంటే దాన ధర్మాల కింద 9 కోట్లు దాన ధర్మాలు చేశాడు పట్టణత్తారు. పట్టణత్తారు 12 సెయింట్ మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ కి 20 మైళ్ళ దూరం నాకు సమాధి కూడా ఉంది. అని అన్నాడు, 9 కోట్లు నేను చారణం చేశాను, చివరికి వచ్చేవాడు ప్రాణం పోయేటప్పటికి నేను చెప్పా కుక్క పట్టుకుంటున్నాను. ప్రాణం పోయినప్పుడు నేను ఏం పట్టుకుంటున్నాను? చెప్పా కుక్క పట్టుకుంటున్నాను. అంటే నేను చెప్తా, ఈ చెప్పారని పట్టుకుపోతారేమో, నేను అయ్యగట్టుగా ఉంటాను. తర్వాత నేను నేను అన్నం కుక్కకు రోజు అన్నం పెడుతున్నారు, నేను చనిపోతే ఈ కుక్కను ఎవరు పెంచుతారు? నేను 9 కోట్లు దానం చేశాను, కానీ చనిపోయినప్పుడు మటుకు నా బుద్ధిని కుక్క పట్టుకోండి, చెప్ప పట్టుకోండి. నేను దృష్టికెళ్ళి చెప్పు ఎవరైనా పట్టుకుపోతారేమో, అయ్యగట్టుగా ఉంటుంది ఒక భయం. తర్వాత నేను రోజు ఒక్కొక్కటి అన్నం పెడుతున్నాను, నేను చనిపోతే నా శరీరం చనిపోతే కుక్కకి అన్నం ఎవరు పెడతారని ఓటు బాగా ఈ చెప్పా కుక్క నన్ను పట్టుకునే దేవుడు ఊరేశాడు అన్నాడు. అంటే నిజ్యా నేను చూడంత ప్రమాదం. ఆయనకి 9 కోట్లు 4 అని పేరు. బస్తా 4 రూపాయల రోజులో ఆయన 9 కోట్లు 9 కోట్ల రూపాయలు ఆయన త్యాగం చేశాడు. కానీ మరణించే టైంలో ఆయన కంచేపి చెప్తే ఆయన పట్టిపోతాడేమో ఇది ప్రశ్న. అంటే ఇది నిజ్యమైన ప్రభావం. అంటే మా యొక్క ప్రభావం అంటే బలమైనది. ఈశ్వరుని యొక్క పాదాలు విడిచిపెట్టకండి. ఈశ్వరు అనుగ్రహం లేకపోతే మీకు మాయ దారి ఇవ్వదు. మాయ దారిస్తేనే కదా మీరు తరించరు. మాయ దారి ఇవ్వాలి కదా. మా ఈశ్వరుడి చేతిలో ఉంటుంది దారి. ఫలానా జీవుడికి దారి ఇమ్మని చెబితే దారి ఇస్తుంది. అప్పుడు నువ్వు తరిస్తావు. అప్పటి వరకు నువ్వు తరించడానికి అవకాశం లేదు. నువ్వు పట్టణత్తారు చెప్పిన మాట నా రాజ్యం ఇంత సాధన చేస్తే నా బుద్ధి కుక్క మీద కలపాను. అంటే ఇంత చేస్తే నేను చచ్చిపోతే కుక్కగా అన్నవాళ్ళు పెడతాడు. అంటే మాయ ఇంత బలీయమైనది, మాయ ఇంత బలీయమైనది. అంటే బహు చివర శ్వాస వరకు జాగ్రత్తగా ఉండాలి. చివరి శ్వాస వరకు అంటే నీ చివరి శ్వాస వరకు కూడా ఈశ్వరుడు మీద విశ్వాసం నువ్వు నిలబెట్టుకోవాలి. కొంతమంది అదృష్టం దురదృష్టం అంటారు. అదృష్టం ఎవరికి? నిజ్యలేనికే. దురదృష్టం ఎవరికి? నిజ్యలేనికే. పుణ్య ఫలితం అదృష్టం, పాప ఫలితం దురదృష్టం అనుభవిస్తే రెండు పోతాయి. రమణ మహర్షిని ఒక అడిగాడు, ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు హృదయంలో ఏదో ఉందంటావు, ఏదో హృదయంలో నిజం ఉందంటావు, చావులోని శిక్ష ఉందంటావు, మోక్షం ఎక్కడ లేదు నీ హృదయంలో ఉందంటావు, అమృతం అమృతం నీ హృదయంలోనే ఉందంటున్నావు, బంగారం నీ హృదయంలోనే ఉందంటున్నావు, అన్ని నీ హృదయంలో ఉన్నాయంటావు. మరి ఇంకే నాకు తెలియాలి కదా ఎందుకు తెలియచున్నావు? నా హృదయంలో ఉందని నువ్వు ఏదో చెబుతున్నావు, ఉంటే నాకు తెలియాలి కదా. మరి ఉంటే నాకు ఎందుకు తెలియచలేదు? ఉంటే నాకు తెలియాలి కదా నాకు ఎందుకు తెలియచలేదు అంటే అప్పుడు ఏం చెప్పారండి, నీ అలవాట్ల యొక్క వేగం నుంచి, నీ వాసనల యొక్క వేగం నుంచి, నీ తలంపుల యొక్క వేగం నుంచి, నీ సంస్కారాల యొక్క వేగం నుంచి నువ్వు బయటికి రా, వచ్చి చూడు లోపల ఉండలేదో నీకు తెలుస్తుంది. అప్పుడు ఉందో లేదో ఉందో లేదో నువ్వు అంటున్నావు ఉండి, కానీ నీ అలవాట్ల యొక్క వేగం, నీ అలవాట్ల యొక్క వేగం ఆ ఉన్న వస్తువు నీకు తెలియనట్టు లేదు. అలవాటుని విడిచిపెట్టాడు, లోపల ఉండలేదు నీకు తెలుస్తుంది. అదే దానంతరత నీకు వ్యక్తం అవుతుంది. అది తెలియబడేది కానీ మన మన అహంకారం దాన్ని తెలుసుకోలేదు, మన అజ్ఞానం దాన్ని తెలుసుకోలేదు, మన ప్రత్యక్ష బుద్ధి దాన్ని తెలుసుకోలేదు. అది తెలియబడితే మనం తెలుసుకోవడానికి సరిపోతాం, కానీ దాన్ని బలవంతం చేసి డిమాండ్ చేసి మనం తెలుసుకునే వస్తువు కాదు. అందరి హృదయాల్లోనే ఈశ్వరుడు ఉన్నాడు. అందరి హృదయాల్లోనే కంట్రోలర్ ఎక్కడ, మన కంట్రోలర్ ఎక్కడ దూరం లేదు. మన కంట్రోలర్ మన హృదయంలోనే ఉన్నాడు. అందరి హృదయాల్లోనే ఈశ్వరుడు ఉన్నాడు. కానీ ఎవరినైతే ఏ ఈయనైతే వాడు అనుగ్రహిస్తున్నాడో వారికి మాత్రమే తెలియబడతాడు. మన అందరం మంచివాళ్ళు, తెలియని వాళ్ళు, వేసవంతులు అనుకుంటాం. ఆయన అనుకోవాలి కదా, ఈశ్వరుడు అనుకోవాలి కదా. మనం అందరం చాలా బుద్ధిమంతులు అని మనం అనుకుంటే సరిపోదు. ఎవడు ఆయన అనుకోవాలి కదా, కర్తురాజ్య ఆ కర్త అనుకోవాలి కదా, ఈశ్వరుడు అనుకోవాలి కదా. అంటే భగవంతుడి పట్ల, ఈశ్వరుడి పట్ల మనకి నిజమైన ప్రేమ ఉంటే ఈ విధి గొడవ ఉండదు, రాత గొడవ ఇప్పుడు ఏదో ఆ ప్రేమ లేక, భక్తి లేక, ఆ విశ్వాసం లేక ఈ ప్రశ్న అని విధి రాత నీ గోళాంశాలు. ఈశ్వరుడి మీద నీకు ప్రేమ ఉందనుకో, ఈశ్వరుడి మీద నీకు భక్తి ఉందనుకో, పూర్ణ విశ్వాసం నీకు ఉందనుకో, ఈశ్వరుడి పట్ల నీ శరణాగతి పొందాలనుకో, ఈ విధని రాతని గోళేసి నీ స్మృతికి రాదు అసలు. ఆ ప్రేమ లేక, భక్తి లేక నీకు ఈ విశేషం ఎంత వస్తుంది? మనసు ఏదో చింతిస్తూ ఉంటుంది. ఈశ్వరుడు స్మరణ వదిలేసామంటే, ఈశ్వరుని చింతించడం వదిలేస్తే వెంటనే విశేషించిన తర్వాత వచ్చేస్తుంది. అతీత శక్తికి మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి శరణంటాడు అని ఆయన చూసుకుంటాడు. మీరు శరణాగతి గురించి చెబుతున్నారు కానీ నాకు ఇప్పుడు అహంకారం వదిలేస్తుంది. నాకు శరణాగతి పొందాలని అనిపిస్తుంది. ఏదైతే శరణాగతి పొందాలనుకుంటున్నామో అదే అర్థస్తుంది నాకు. దేనైతే సరెండర్ చేయాలనుకుంటున్నామో అదే నాకు అర్థస్తుంది. వస్తే రాని భగవాన్ అంటారంటే, వస్తే రానివయ్యా, మనం బయట ఇద్దాం చేసేది దాంతో యుద్ధం చేద్దాం. భగవాన్ అంటారు బయట ఎలాగైనా కోలాటాలు తప్పటలేదు కానీ బయట యుద్ధాలు చేస్తున్నాం కదా, ఏదైతే నీ శరణాగతికి అడ్డస్తుందో దాంతో మనం యుద్ధం చేద్దాం. దాంతో శేషిస్తాం, సారిపోతే ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేయకు. నీ లోపల అజ్ఞానం ఉండదు కదా, దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించేది. నీకు ఏదైనా లోపం ఉందనుకోండి, ఆ రోగం మర్చిపోయినట్టు మాత్రం చేసి పోలేదు, దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా మీ మనసు ఏదైనా బలహీనతలు ఉందని అందరి నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి. చేసిట్టు ఇప్పుడు నాకు అహంకారం అడ్డస్తుంది, కారం ఎక్కువగా ఉంది నాకు. నువ్వేమంటుందంటే నాకు కారం ఎక్కువగా ఉంది, బహుశా బాహ్య పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి, ఈ పరిస్థితులు కానీ కారాన్ని పెంచుతున్నాయేమో, మొత్తమే నాకు కారం అడ్డస్తుంది అని భగవాన్ అంటున్నారు. ఇది అడ్డస్తే అగ్రహాన్ని వేస్తున్నారు. అంటే మనకు అహంకారం ఉన్న దారి ఇవ్వాలి, దానికి మనం అన్న దారి ఇవ్వాలి. మనకు అదైనా దారి ఇవ్వాలి, మనం ఎలుపు అమ్మని దానికి అనుకున్న దారి ఇవ్వాలి. మీరు చెబుతానంటే ఏమైనా మీరు చెప్పింది బాగా లేదు, శరణాగతి పొందడానికి నాలో ఉన్న కారం ఎక్కువ ఉండొస్తాను, నా కారం ఎక్కువ. మీ బయట కారం కంటే లోపల కారమే ప్రమాదం. మీరు నాకు కారం అడ్డస్తుంది అంటే భగవాన్ ఏమిటంటే దానికి భయపడకూడదు, నువ్వేం భయపడకూడదు. ఒకవేళ కారం ఎక్కువ ఉంటే ఉన్నది రాని, కానీ నువ్వు చేసే ప్రయత్నం మటుకి నువ్వు మానకు ఈశ్వరుడి మీద విశ్వాసం విడిచిపెట్టుకు. నువ్వు వచ్చింది నువ్వు ఎంతైనా సరే కారణం ఉంటే ఉండదు, ఏం భయపడకూడదు. నువ్వు అది వెనకాల సపోర్ట్ ఎలా ఇస్తున్నాడు చూడు, గురువు గొప్పతనం అది. గురువు గొప్పతనం ఎక్కడ ఉంది? వాడు ఏమంటున్నాడంటే ఎంత కారణమైనా సరే ఉంటే ఉండనే, ఎంత కారణమైనా సరే నువ్వు ప్రయత్నం నువ్వు మానవు. ఆ కారణం దాని ప్రయత్నాలు మానప్పుడు తొలగించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం నువ్వెందుకు మానవు నేర్చు ఎఫర్ట్. నువ్వు ప్రయత్నం నువ్వు విడిచిపెట్టవద్దు. నీ ప్రయత్నం నువ్వు విడిచిపెట్టద్దు, దాని ప్రయత్నం అది మానప్పుడు నీ ప్రయత్నం ఎందుకు మానుకోవు? అది నీ సాధనని విడిచిపెట్టద్దు, నీ సాధనని నువ్వు విడిచిపెట్టద్దు. ఇంకే ఉండని, ఎంతైనా సరే కారణం ఉండని, ఇంకే ఉండని. అయితే నువ్వు ఈశ్వరుడి మీద నీ విశ్వాసం క్షీణించకూడదు, నువ్వు చేసే ప్రయత్నం మానకూడదు. నువ్వు చేసే ప్రయత్నం మానకూడదు, ఈశ్వరుడి మీద నీ విశ్వాసం అది క్షీణించకూడదు. అసలు ఇంకోటి, ఈశ్వరుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మనం క్షీణించుకుంటే మైండ్ అలా కండిషన్లో పడుతుంది. మీరు పెద్ద ముక్కులు గారు అష్టమాన్ని చూసుకుంటూ ఉండక్కర్లేదు. పరిపూర్ణమైన ఫెయిత్ని ఈశ్వరుడు మీద తిరిగి అనుకుని మైండ్ అలా కండిషన్లో పడిపోతుంది. నువ్వు ప్రయత్నం చేసేటప్పుడు చాలా ఏకాగ్రంగా ప్రయత్నం చేయి. వాళ్ళ మీద మనుషులు చూడండి, నిండుగా ఉంటారు. వాళ్ళు మాట్లాడితే వాడు లోపల దారిద్ర్యంగా ఉండదు, మాట కూడా నిండుగా మాట్లాడతారు. అలాగే నువ్వు చేసే ప్రయత్నం నిండుగా చెయ్యి, సకం సకం కాదు. ఎలా చేస్తావు? పూర్తిగా చెయ్యి, కంప్లీట్గా చెయ్యి, నిండుగా చెయ్యి. అంటే మనం దాన్ని కాన్పాడు చేయాలి. ఏదైతే మనకు అడ్డస్తుందో దాన్ని తొలగించుకోవాలి. నువ్వు చేసేది ఏకాగ్రంగా చెయ్యి, ఫుల్గా చెయ్యి, నిర్మలంగా చెయ్యి, నిశ్చలంగా చెయ్యి, నిరాడంబరంగా చెయ్యి. నీకు భక్తి ఉందని అందరికీ తెలియక్కర్లేదు. నీకు భక్తి ఉందని అందరికీ తెలియదు. భక్తి అంటే ఈశ్వరుడికి మనకు ఉన్న అనుబంధం. మన పక్క వాళ్ళతో సంబంధం లేదు మనకి. భక్తి అంటే ఈశ్వరుడికి మనకు ఉన్న అనుబంధమే. మనకు లోక మోక్షాన్ని ఎవరు? లోక మోక్షాన్ని చెంది ఈశ్వరుడు. ఇది భక్తి అంటే నీకు ఈశ్వరుడి మీద నీకు పరిపూర్ణమైన ప్రేమ ఉన్నప్పుడు భక్తి ఉన్నప్పుడు ఈ కారం గానంతరనే పోతుంది. అందులో చేపలు రాకుండా చూసుకో, అది నిండుగా ఉండాలి, ఏకాగ్రంగా ఉండాలి, ఫుల్గా ఉండాలి. నువ్వు దేవుని శరణు వేడుకో, ఆయన దగ్గర నుంచి ఈశ్వరుడి దగ్గర నుంచి సహాయం అర్థించు. నువ్వు ఈశ్వరు దగ్గర నుంచి సహాయం అర్థించు. నువ్వు చేసే ప్రయత్నం నుంచి, నువ్వు చేసే ప్రయత్నం చేస్తుంటే సహాయం దానంతరదే వస్తుంది. లాజిక్ చూడండి, నువ్వు చేస్తున్న పరిశ్రమే సహాయంగా మారిపోతుంది. నువ్వు చేస్తున్న ఎఫర్ట్ చేస్తున్న కదా, నువ్వు ఎఫర్ట్ గ్రేస్టిగా మారిపోతుంది. ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి. కారాన్ని తొలగించుకోవడం నీకు అసాధ్యం అవ్వచ్చు, కానీ భగవంతుడి డిక్షనరీలో అసాధ్యం ఉంటే ఏమి లేదు. నీకు అసాధ్యమైంది వాడికి సాధ్యం, వాడు తొలగిస్తాడు. అయితే చేసింది మనం భక్తి కూడా ఎలా ఉండాలంటే, నీకు ఈశ్వరుడు మీద ప్రేమ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అది ఎలా ఉండాలంటే నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, నిరంకారంగా ఉండాలి. నీ భక్తి ఇతరులకు తెలియాలి నువ్వు అనుకుంటే మటుకు నీకు తెలియకుండా నీ కారం పెరిగిపోతూ ఉంటుంది. అంటే నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అంటే ఆ నిర్మలత్వం నీకు వస్తే మనిషి కూడా నేడ ఎలాగో వస్తుందో ఆ నిర్మలత్వం కూడా శాంతి కూడా వచ్చేస్తుంది. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ నీకు లేనప్పుడు నువ్వు సంఘానికి దేశానికి ఏం సహాయం చేయగలవు? నీకే బలం లేనప్పుడు ఇతరులకు బలం ఎలా ఇస్తావు? నీకే బలం లేనప్పుడు ఇతరులకు బలం ఎలా ఇస్తావు? నీకే భక్తి లేనప్పుడు ఇతరులకు ఎలా ఇస్తావు? నీకే ప్రేమ లేనప్పుడు ఇతరులకు ప్రేమ ఎలా పంచిపెట్టేవగలవు? నీకున్నది నువ్వు ఇవ్వగలవు, కానీ నీకు లేని ఇతరులకు ఇవ్వలేవు కదా. నువ్వు ఇంకా మహాబలం అన్నిటికీ మహాబలం, నీ లోపల ఉన్న బంగారమే మహాబలం. బలం బయట ఏం లేదు, బలం బలం బయట ఏం లేదు. ఏదైనా బయట ఉందనుకుంటారు బలం కాదు, వాపు. నువ్వు కాళ్ళు ఎప్పుడు వాసన అనుకోండి మాకు బలంగా ఉన్నాయనుకుంటారు మీరు? కాళ్ళు ఎప్పుడు వాస్తాయి మనకు అనుకోండి, వాసన బాగా ఉన్నాయి బలంగా ఉన్నానుకుంటారంటే హాస్పిటల్కి తిరుగుతారు, హాస్పిటల్కి వెళ్ళవలసింది. కాళ్ళు బలం వేరు, వాపు వేరు. బలం వేరు, బయట ఉండే వాపులే, మెదలైన బలం వాపులే ఉంది. నీ హృదయంలో ఉన్న బంగారమే బలం, నీ హృదయంలో ఉన్న బంగారమే ఆనందం, నీ హృదయంలో ఉన్న బంగారమే చైతన్యం, నీ హృదయంలో ఉన్న బంగారమే అమృతం, నీ హృదయంలో ఉన్న బంగారమే శాంతి. కానీ ఆ బంగారం విలువ నీకు తెలియటం లేదు అని చెప్పి దానికోసం నువ్వు ప్రయత్నం చేయటం లేదు. ఆత్మబలం నువ్వు సంపాదిస్తే ఇతరులకు కూడా నువ్వు ఉపయోగపడగలవు, దేశానికి ఉపయోగపడగలవు, సంఘానికి ఉపయోగపడగలవు. నీకే బలం లేనప్పుడు ఇతరులకు నువ్వు ఉపయోగపడలేవు. ఇది అన్నిటికంటే అన్ని లాభాల్లోకి ఆత్మలాభం వస్తుంది. అయితే అహంకారం ఎందుకు అమ్మదారి చెప్పి ఉంటుంది భగవాన్, దానిపైన దాని మాంటం లేదు, దానిపైన అభిమానం నీపైన ఊహించడం మానాలి. అంటే ఆ కారం ఎంతకాలం నీకు అడ్డస్టాండ్, నువ్వు కూడా నీ ప్రయత్నం విడిచిపెట్టద్దు. అలా చేయగలి చేయగలి ఈశ్వరుడు కలగ చేసుకుంటాడు, ఈశ్వరుడు ఇంటర్ఫీర్ అవుతాడు. అది జారిపోయేప్పుడు నీకు తెలియకుండా అది జారిపోతుంది. ఆ కారం ఎప్పుడు జారిపోతుందంటే అది జారిపోయే మధుర క్షణం వచ్చినప్పుడు అది నీకు తెలియకుండా అది జారిపోతుంది. నీకు తెలియకున్నాయి అది జారిపోతుంది. ఎప్పుడైతే అది జారిపోయిందో దాని అంతకునే దుఃఖం కూడా నశిస్తుంది. అప్పుడు దుఃఖం నేను స్థితిని వెళ్ళి వెళతాం. అప్పుడు నీకు దేహం ఉన్నా ఉంటే, దేహం జారిపోయినా ఉంటే, లోకం కనిపించినా ఉంటే, కనిపించకపోయినా ఉంటే, విద్యుడు అన్నిటి గురించి చెప్తూ కృష్ణుడు గీతలు చెప్తాను, ఆత్మవిద్యం లేదు అని చెప్తాడు. ఆత్మవిద్యని అది నువ్వు పట్టుకో. ఆత్మవిద్యని నువ్వు ఆశ్రయించు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పిన మాటలు నేను ఆధారపడక్కర్లేదు. లోపలను వస్తువు నీకు ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా నీకు అనుభవంలోకి వస్తుంది. అరచేతిలోని వస్తువు నీకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, అరచేతిలోని వస్తువు నీకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, నీ హృదయంలో ఉన్న బంగారం డైరెక్ట్గా నీకు అనుభవంలోకి వస్తుంది. ఆత్మవిద్యని ఆశ్రయించు, జ్ఞానిని ఆశ్రయించు. మీకు కోరిక ఉంటే పని జరిగినట్టు, కోరిక లేకపోతే పని జరగదని మీరు అనుకోవద్దు. మీ దేహ ప్రారంభంలో మీకు ఉన్నప్పుడు కోరిక లేకపోతే ఆ పని మీకు పూర్తయిపోతుంది. ప్రారంభంలో మీకు లేనప్పుడు కోరిక ఉన్నది ఇంకా పని అవ్వదు. అది మీ దేహాన్ని ప్రారంభానికి వదిలేయండి. ఆధ్యాత్మికం కానీ భౌతికంగా కానీ పని పూర్చవాలంటే మేము చేసే ప్రయత్నం ఏమి మనం చేసాం. అది కాలం కలిసి రావాలి, ఈశ్వరుడు దగ్గర రావాలి, ఈశ్వరు అనుగ్రహం కావాలి. అంటే మన చేతిలో ఉన్న పని మనం చేస్తుంటే కాలం ఎప్పుడు కలిసి వస్తుంది, ఈశ్వరుడికి కటాక్షం వస్తుంది. అప్పుడు మనకి ఆత్మలాభం కూడా వచ్చింది. అన్ని లాభాల్లో ఏది గొప్ప? ఆత్మలాభం గొప్ప. అంటే ఏమి తెలుసుకున్నాక నువ్వు దుఃఖానికి అతీతులు అవుతావు, ఏమి తెలుసుకున్నాక నువ్వు దుఃఖానికి దూరం అవుతావు, అది చైతన్యం, అది బంగారం. రమణ మహర్షి భాషలో చెప్పాలంటే నీ దేహాన్ని ఉపయోగించుకుని, నేను మనసును ఉపయోగించుకుని ఆత్మలాభాన్ని పొందండి, ఆత్మవిద్యను సంపాదించండి, దాని ప్రాముఖ్యత తెలుసుకోండి. ఆత్మవిద్యను సంపాదించుకున్నా నీ శరీరం క్షమ అయిపోయింది అనుకోండి. మీరు ఎన్ని అచీవ్ చేసినా, ఈ లోకంలో ఎన్ని ఘనకార్యాలు మీరు చేసినప్పటికీ అన్ని మోచి తెలుసుకున్నాను. అంటే మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు, మీకు మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం బాగున్నప్పుడే ఈ ఆత్మలాభం ఆత్మవిజయం సంపాదించి ఆత్మలాభాన్ని పొంది దుఃఖమైన స్థితిని పొందడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ తాత్కాలికంగా మీకు ఎప్పుడైనా శాంతిగా ఉంటే ఆనందంగా ఉంటే మీరు నిజం అనుకోకండి, అది నిజం అనుకోకండి. ఏ ప్రవాహంలో ఏదో వైషం వస్తుంది, ఏదో వాసన వస్తుంది, ఏదో టెండెన్సీ వస్తుంది, ఏదో సంకల్పం వస్తుంది, నిలిచిపోతుంది ఆ శాంతిని, అది నిజం కాదు. ఇది ఒకవేళ మీ దగ్గర కోరిక నెరవేరిందనుకోండి, కోరిక నెరవేరినప్పుడు మీ మనసు ఉదయంగా గడుపుతుంది తాత్కాలికమని, అవి శాంతిగా ఉన్నాను అనిపిస్తుంది, ఏదో కొన్ని క్షణాలు కొన్ని గంటలు కొన్ని వేగులు ఉంటుంది, మళ్ళీ ఆ శాంతి వచ్చేస్తుంది, అది నిజం కాదు. ఇది ప్రతి చిన్న విషయానికి మీరు వికారం తెచ్చుకోవద్దు, నిర్వీకారంగా ఉండండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఒక వస్తువు మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు, మీ లోపలన్న బంగారం అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కొంతమందికి దొంగలేని పోగొట్టుకుంటే ఎలాగైనా మన సుఖం ఉండదేమో అంటున్నారు. ఈ దొంగలేని పోగొట్టుకోవడానికి భయం వస్తున్న చాలా మంది ఉంచదు, అదే మనం అనుకోవటం వల్ల ఉంచదు, అదే మనం ఒక మరి బీచ్ స్ట్రీట్లో దొంగలేని మనతో సెపరేట్ అయిపోతుంది. అదే మనం వేసి బీచ్ స్ట్రీట్లో కూడా దానికి మనం దూరం అవ్వటానికి అవకాశం లేదు. తిండిని నిన్ను చేరించను, నిన్ను చేరించను, తిననా నేను. ఫుడ్ దగ్గరికి నువ్వొక్కడే, నువ్వు రావక్కడే ఫుడ్ నీ దగ్గరికి తీసుకొచ్చాను, రెడీమేడ్ ఫుడ్. ఆహారం దగ్గరికి నువ్వు రావక్కర్లేదు ఆహారాన్ని, నువ్వు దొంగలేని నీ దగ్గరికే తీసుకొచ్చాను, దొంగలేని దగ్గరికి నువ్వు రావక్కర్లేదు. తిండిని నిన్ను చేరించను, తిననా నేను, తిననా నేను, శాంతమైపోను అరుణాచల. ఈ గొప్పగా నాకు ఫేవరెట్ తిండిని నిన్ను చేరించుని చిన నానేను, అంటే ముద్యా నేను చిన నా బాడీ బాగుండాయి, శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాను చూడండి, ఆ నేను తినేయమంటున్నాడు. అది మన శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటారు కదండి. ఏదైతే ఏ నేనైతే అనుకు, శరీరం చనిపోయినప్పుడు శరీరం అనుకుని నేను చనిపోతున్నాను, శరీరంలో ఉన్న ముద్యా నేను అనుకుంటున్నాను, నేను చనిపోతున్నాను, ఆ నేను తినేయమంటున్నాడు. కానీ ఈశ్వరుడు ఆ లేని కనుక తెలియస్తే వీడి శరీరం ఉండగానే అంటే వీడికి ఇమోర్టల్ స్టేట్ వీడు పొందుతాడు, అంటే మరణం లేని స్థితి. శరీరం మరణిస్తున్నప్పటికీ తానికి మరణం, తాను మరణం లేని లేదని సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది, ఆ స్థితిని వాడు పొందుతాడు, దాన్ని ఇమోర్టల్ స్టేట్ అంటాడు. దాన్ని ఆ ఇమోర్టల్ స్టేట్ ఎప్పుడు పొందుతాడు, ఈ నిజాన్ని నేను బయటికి తొలగిస్తే, ప్రకటించి లోపల నిజాన్ని నేను వేరు చేశాను, ప్రకటించి ఈశ్వరుడు బయటికి లాగి కాల్చి బూడి చేసినప్పుడు ఆ లోపల అమృతానికి వాడు కలుగుతాడు.